ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి హైదరాబాద్. ఈ సంవత్సర కాలమంతా ప్రతీ నెల ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ మాసంలో మహాపరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్యసాయి భగవానుడు తమ 86 సంవత్సరాల అవనీ సంచారంలో జాతి, మత, వర్గ, వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసా భూమికలు. ఈ సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్యసాయి భగవానుని చిరకాల భక్తులు, ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ విఎస్ఆర్ మూర్తిగారు ప్రవచన పంచాహ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
వ్యాసుల వారు వస్తూ ఉండగా వ్యాసుల వారు, గౌడపాదుల వారు ఒకనొక సమయంలో బ్రహ్మసూత్రాలన్నీ మనిద్దరం మాట్లాడుకుంటే ప్రయోజనం ఏమిటి, ప్రపంచంలోకి వెళ్ళి చెప్తే కదా ఉన్నాయని తెలిసేది, ఈ సృష్టి యొక్క పరిస్థితి చెప్పేది అన్నప్పుడు గౌడపాదుల వారు అన్నారు, వ్యాసుల వారిని మీరే వెళ్ళండి అన్నారు. వ్యాసుల వారు అన్నారు, నేను బ్రహ్మసూత్రాలు ఏమిటో చెప్పొస్తా, కానీ వ్యాఖ్యానం చేయాలి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే రావాలి. అందుకనే శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూప, శంకర భగవత్పాదులు ఈ జగత్తులోకి వచ్చి బ్రహ్మసూత్ర భాష్యం రాశారు. ఆ బ్రహ్మసూత్ర భాష్యానికి మొట్టమొదటి బ్రహ్మసూత్రం 555 సూత్రాలలో మొట్టమొదటి సూత్రము ఏమిటి అంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అంటే తర్వాత ఏమిటి అని. మనం నిద్రలేస్తాం తర్వాత అంటాం, తర్వాత కార్యక్రమాలు ఉంటాయి తర్వాత అంటాం, అలాగే ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ క్షణాన్ని మనం జీవించినా ప్రతి నిమిషము తర్వాత 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 అనుకోకుండా లేం మనం. కాబట్టి తర్వాత అనేటువంటి ప్రశ్న కాస్త చివరిలో మనం విచారణ చేద్దాం. ఈలోగా శంకర భగవత్పాదులు ఈ బ్రహ్మసూత్రాలకంతా భాష్యం చెప్పి ఆకాశంలోకి ఒక పిట్ట ఎగిరినా అది శూన్యం కదా, అక్కడేమి గింజ కూడా దొరకదు, గింజలన్నీ ఉన్న భూమిని వదిలి పరమానందాన్ని శూన్యంలో ఎలా అనుభవిస్తున్నది విచారణ చేయమన్నది. అలాగే నీటిలో ఉన్నటువంటి చేప నేల మీద ఎందుకు బతకలేకపోతున్నదో విచారణ చేయమన్నది. అలాగే 120 సంవత్సరాల ఆయుష్ ఉన్నటువంటి మానవుడు ఎందుకని కుచించుకొని కుచించుకొని దేహాన్ని రోగగ్రస్తం చేసుకొని, మనస్సుని మాలిన్యం చేసుకొని, హృదయ కవాటాలు మూసుకొని పరస్పర విద్వేషాలతో ఎందుకు జీవిస్తున్నాడో విచారణ చేయమన్నది బ్రహ్మసూత్రం. అయితే సత్యసాయి భగవానుడు వచ్చేదాకా ఆ సమయం వరకు వచ్చిన వారంతా శాస్త్రాన్ని బోధించారు, శాస్త్రంలో ఏమున్నదో చెప్పారు. ఎప్పటి వరకు అంటే 150 సంవత్సరాల క్రితం వచ్చిన వివేకానంద స్వామి వరకు జరిగిందంతే. వివేకానంద స్వామి ఐ విల్ నెవర్ సీ 40 అని రాసుకున్నారు డైరీలో, నేను 40 చూడను అన్నారు. 39 సంవత్సరాల 5 నెలల 24 రోజులలో వారి అవతారం పూర్తయిపోయింది. ఆ 39 సంవత్సరాల ఈ 5 నెలల 24 రోజులు ఆయన ఏం చేశారు అంటే పరమోత్కృష్టమైనటువంటి పరమహంస అయినటువంటి గురువు నుంచి సర్వశక్తులు తాను పొంది తనలో ఉన్నటువంటి ధీశక్తిని, జీవప్రజ్ఞని, తాను ఈ అవతారం తీసుకుని ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు ఏం చెయ్యాలో, ఒక ఉద్ధతిని కోల్పోయిన, ప్రభావాన్ని కోల్పోయినటువంటి భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని, మతాన్ని కాదు సుమా, మతం వేరు ధర్మం వేరు, సత్యసాయి భగవానుడు మతాన్ని ఎన్నడూ బోధించలేదు, సనాతన ధర్మాన్ని మాత్రమే మనకు పరిచయం చేశారు, మనకు బోధించింది కూడా అదే. కనుక వివేకానంద స్వామి 2 సంకల్పాలతో వారి అవతారం పూర్తయిపోయింది. ఒకటి, భారతదేశంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా అక్షరజ్ఞానం లేకుండా గనక మరణించినట్లయితే నా ఆత్మ ఘోషిస్తుంది అన్నాడు విద్య. అలాగే భారతదేశంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా పిడికెడు అన్నం లేక డొక్క ఎండిపోయి గనక మరణించినట్లయితే అది నా జీవితంలో ఒక విషాదకరమైనటువంటి రోజు అన్నారు. అది వివేకానంద స్వామి యొక్క ఒక మానసిక సంకల్పం, ఒక భావన. తదనంతర కాలానికి వచ్చినప్పుడు సత్యసాయి భగవానుడు దాన్ని ఎలా పరిష్కరించారో మనం విచారణ చేద్దాం ఇవేళ. ఈలోగా ఈ సత్ అనబడేటువంటి పదార్థాన్ని వేళ మనం విచారణ చెయ్యాలి. సత్ అన్నా బ్రహ్మమన్నా ఒక్కటే గనక స్వామి ఒక పద్యంలో అసలు ఈ సత్పదార్థాన్ని గురించో మాట చెప్పారు. ఏం చెప్పారంటే, సత్యంలో నుంచే సర్వము పుడుతుంది, ఈ పుట్టిన సర్వము మళ్ళీ సత్యంలోనే కలుస్తుంది. సా తా యా అనబడేటువంటి మూడు బీజాక్షరాలు ఉన్నాయి. సా అంటే సచ్చిదానందం, సచ్చిదానంద స్థితి అంటే సత్ చిత్ ఆనందం. సత్ అంటే విచారణ చేస్తున్నాం, చిత్ అంటే యూనివర్సల్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. మహావిశ్వ చైతన్యం ఏదైతే ఉన్నదో, ఎరుక ఏదైతే ఉన్నదో, అది విశ్వ చైతన్యంగా మనం చిత్తుగా దాన్ని భావన చేసినట్లయితే సత్ అనబడేటువంటిది కంటికి కనపడటం లేదు, చిత్ అనబడేటువంటిదిగో మనందరం కలిసి కనపడుతున్నాం. ఇది దానితో కూడితే మనం స్వామితో దగ్గరకైతే, స్వామి మనకు దగ్గరైతే, స్వామితో మనం మాట్లాడితే, స్వామిని గురించి మాట్లాడితే ఏం కలుగుతున్నది అంటే, ఈ చిత్తు ఆ సత్తుతో కూడినందువలన ఆనందం కలుగుతున్నది. గనక ఆనందం అందించిన వాడు సచ్చిదానందుడై ఉన్నాడు, చిత్తుగా ఉన్నటువంటి వాడు సత్తు వైపు వెళ్ళి పరమాత్మ వైపు వెళ్ళి పరమాత్మ భావనలో ఉండి ఆనందాన్ని పొందుతున్నాడు. కానీ అందించినవాడు పొందుతున్నవాడు అంటే చిందించినవాడు చెందించుకున్నవాడు ఇద్దరూ ఒకటైనటువంటి వేళ ఇద్దరి ఆనందము ఒక్కటే. అందుకనే సత్యసాయి భగవానుడు మీ ఆనందమే నాకు ఆహారం అన్నారు. అది దాని అర్థం. అది మీరందరూ ఆనందంగా ఉన్నారనుకోండి, నాకు ఆహారము, ఈ దేహానికి ఆహారం లేదు, సత్ అనబడేటువంటిది నా కిరణాలు ఇట్లా ఉన్నాయి, నాలో వచ్చినవన్నీ బాగుపడ్డాయి, నాలో వచ్చినవన్నీ నాలాగానే ఉన్నాయి, నాకంటే భిన్నంగా లేవు, రెండు పూర్ణాద్వైతమైన అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞ స్థాయిలో సంచారం చేస్తున్నాయి అని అంటూ స్వామి ఓ పద్యం ఏం చెప్పారంటే, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఒకదానికి, సర్వం కల్విదం బ్రహ్మ అన్నటువంటి దానికి, అసలు ఉన్నది బ్రహ్మం తప్ప అన్య వస్తువు లేదనేటువంటి ఒక వైదాంతిక భూమికి సమగ్రమైనటువంటి పద్యం అది. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, స్వర్గమన్నది బ్రహ్మ, వల్లభ్యమది బ్రహ్మ, జీవులన్నీయు బ్రహ్మ, జీవరాశియు బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, ఆదిశక్తయు బ్రహ్మ, సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ. తనను భిన్నంగా పెట్టుకోలేనే దేవుణ్ణి నానే అనలేదు. మీరందరూ ఎలాగో నేను అంతే. ఇంకో విషయం చెప్తున్నా, నేనేమిటో మీరు అదే. మిగతా వారందరూ మీలో ఉన్న దైవాన్ని చూసుకోమన్నారు, పట్టుకోమన్నారు, కనుక్కోమన్నారు, వెతకమన్నారు, తపస్సు చేయమన్నారు, ధ్యానంలో ఉండమన్నారు, స్వాధ్యాయం చేయమన్నారు, సద్గోష్ఠి చేయమన్నారు, సదాచారంలో ఉండమన్నారు, సమ్యక్ సంకీర్తన చేయమన్నారు. స్వామి ఇవేమీ అక్కరలేదు బంగారు. యు ఆర్ మీ, ఐఆమ్ యూ, నీవు నేను ఒక్కటే. త్వమేవా అహం న సంశయ. ఎప్పుడు? కేవలం దేహంగా, ఒట్టి శరీరంగా, ఒట్టి రథంగా, ఒట్టి కవచంగా, ఒక్క దేవాలయ ప్రాంగణంగా గనక ఉన్నట్లయితే, ప్రాకార స్థాయిలో ఉన్నట్లయితే భగవతత్వం మనకు ఎరుక పడదు. గనక మనం కూడా సత్ చిత్ ఆనందంలో ఆనందాన్ని పొందలేదు, చిత్తుగా ఉన్నాం, సత్ అనేటువంటిది పరబ్రహ్మతత్వమే, ఈ ప్రపంచంలోకి పరమాత్మగా వచ్చినటువంటి వేళ మనం చేయవలసింది ఏమీ లేదు, వెళ్ళి దానితో కూడి ఉండటమే. దేనితో? పరమాత్మతో. ఆ పరమాత్మ ఎవరు అన్నప్పుడు, ఇందాకన్నట్లుగా మనకి మిగతావన్నీ కథలే, సత్యసాయి భగవానుడే మనకి వాస్తవం. కారణం ఒకటే, మిగతావన్నీ లేవని కాదు, అవి కావని కాదు. ఎందుకని ఈ ఒక్కటే అంటే, మనమందరం కూడా పరమాత్మని ఒక భావనలో మనం విచారణ చేయాలి. స్వామి ఎన్నిసార్లు ఎన్ని వందల సార్లు చెప్పారంటే, నన్ను ఈ ఐదడుగుల మూడంగుళాలకి పరిమితం చెయ్యకండి, మీకు కనిపిస్తున్నది మాత్రమే నేను కాదు, సత్యసాయి యొక్క తత్వంలోకి మీరు రండి, ఆ తత్వంలోకి మీరు వెనకొస్తే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు. కానీ దేహం జగన్మోహనాకారం, అది ఆ దేహాన్ని చూస్తుండగానే పరవశించిపోయినటువంటి జాతిలో పుట్టాం మనం. అలాగే స్వామి యొక్క నామం ఓం శ్రీ సాయిరాం అనగానే మానవుడి యొక్క బంధన పరిపూర్ణమైపోతున్నటువంటి వేళ బహుశా ఆ సత్ అనబడేటువంటి హయ్యెస్ట్ లెవెల్ ఏదైతే ఉన్నదో దానివైపు మనం కొంత ప్రయాణం చేయలేదేమో. కనుకనే అధాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమేశ్వరుడు అవతారం పరిసమాప్తి చేసుకున్నారు కనుక, దేహ ప్రయాణం ఆపారు గనక, ఇవాళ మనం వేసుకోవలసిన ప్రశ్న తర్వాత ఏమిటి, ఆ తర్వాత అంటే ఇప్పుడేమిటి అని. ఆ తర్వాతలో స్వామి యొక్క మూలాన్వేషణలోకి మనం వెళ్ళాలి. వెళ్ళలేకపోయినట్లయితే స్వామి కథలతో, స్వామి మహిమలతో, స్వామి లీలలతో, స్వామి యొక్క జీవిత చరిత్రతో తృప్తిపడినట్లయితే మనకు అంతవరకే తెలుస్తుంది. కానీ సర్వదేవత అతీత స్వరూపమైనటువంటి స్వామి యొక్క మూల తత్వం మాత్రం మనకు అర్థం కాదు. అర్థం కాకుండా గనక కన్ను మూసినట్లయితే మానవ జన్మ వ్యర్థమైపోతుంది. గనక ఆ దిశగా ఈ సత్ అనబడేటువంటి పదార్థాన్ని సత్యసాయి భగవానుడు ఇందాక చెప్పిన సర్వము బ్రహ్మమయమే, ఇక్కడ బ్రహ్మం కాని మరొక వస్తువు లేదంటూ విచారణ చేసి, ఏ సత్తులో నుంచి వచ్చామో, వ్యక్తిగా వచ్చాం, ఇదిగో పంచభౌతిక దేహం మనందరం ధరించాం, కొన్ని ఎర్రవి, కొన్ని తెల్లవి, కొన్ని నల్లవి, కొన్ని పొట్టివి, కొన్ని పొడుగువి, అవన్నీ పరిమితమైనటువంటి దేహానికి సంబంధించినవే. దేహాతీతమైనటువంటి ఒక భావనలోకి వెళ్ళాలి అంటే ఈ సత్ అనబడేటువంటిది భగవాన్ రమణ మహర్షి సత్యసాయి భగవానుడు మాత్రమే ఈ ప్రపంచానికి ఒక సూచన ఇచ్చారు. ఆ సూచన ఏమిటంటే, ద వన్ దట్ ఈజ్ ఛాలెంజ్డ్ ఈజ్ నెవర్ రియల్, ద వన్ దట్ ఈజ్ రియల్ కెన్ నెవర్ బి ఛాలెంజ్డ్. అది ఏది సత్యమో దానిని ప్రతిఘటించటానికో దాన్ని జయించటానికో లేదు, దాన్ని పొందటానికే ఉన్నాం మనం, అనుభవించటానికే ఉన్నాం, అనుభూతి చెందటానికే ఉన్నాం, విభూతి స్థాయికి వెళ్ళటానికే ఉన్నాం. ఆ విభూతి స్థాయికి వెళ్ళాలి అంటే ఎన్ని జన్మలు పొందాలి? మూడు రకాల సాధకులు ఉంటారు. బొగ్గు దాంట్లో నుంచి నిప్పు రాజేయాలి అంటే కాస్త టైం పడుతుంది. రెండోవాడు ముట్టించగానే వెలుగుతాడు. మూడోవాడు ముట్టించి ముట్టించకుండానే దానిలో నుంచి సౌండ్ అండ్ లైట్ ఏకకాలంలో బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఈ జ్ఞానులు, ఈ సాధకులు కూడా మూడు స్థాయిలలో సంచారం చేస్తారు గనక మనం నెమ్మదిగా ప్రారంభించిన మన ప్రయాణాన్ని గనక అర్థవంతంగా వేగవంతం గనక చేసుకున్నట్లయితే ఫలితాలు ఇహమేవా అన్నది వేదం. అంటే ఇప్పుడే ఇక్కడే, నౌ అండ్ హియర్. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏం లేదు, కథ కంచికి మనం ఇంటికి. దేహం తీసుకొని వచ్చి పొందలేంది, దేహం లేకుండా ఏం పొందగలుగుతాం? అందుకని పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీతను సప్తకంబయేని ఈ శరీరంబు నీదే, కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకెట్లు ఏతదధిష్టాత ఎవడో యజమానుడనిన అష్టమతను వాడు. కెరలి నన్నేమి మిగిల్చితి నా సామి బిట్టు నేనన్నది అభిజ్ఞగాక. పూర్ణమైనటువంటి ఆత్మతత్వమే ఇది. పంచభూతాలు నీవేనంటివి, సూర్యనాడి చంద్రనాడి అనబడేటువంటి కుడికన్ను ఎడమకన్ను రెండూ నీవేనంటివి, అసలు ఆ ఐదు ప్లస్ ఈ రెండు కలిపితే అన్నీ నీవేనంటివి. పోనీ ఎనిమిదోదున్నదయ్యా, ఏతదధిష్టాత ఎవడో యజమానుడని. అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనబడేటువంటి ఏడు శరీరాలు దాటితే ఎక్కడో ఒక ఆత్మని ఉన్నట్లయితే ఆ ఆత్మ నీవే అని వేదాంతులంతా చెప్తుంటే వాడు అంటున్నామే, నాలో ఎవడో ఒకడున్నాడు, వాడు వింటున్నాడు, వాడు అంటున్నాడు అంటున్నామే. అంటే ఏడూ నేను కాదు, ఎనిమిదోవాణ్ణి నేను కాదు, కన్ను తెరవటం నా వల్ల కావటం లేదు, కన్ను మూయటము నా చేతుల్లో లేదు, మరి నేనెవరయ్యా, నేను చేశాను, నేను రాశాను, నేను కూశాను, నేను ఎన్నో చేశాను అంటున్నానే, మరి ఆ నేను ఎవరు అంటే మేనుతో కూడిన నేనే ఈ మాటలు అంటున్నాయి. నేనుగా ఉన్నటువంటి నేను అసలు ఏమీ అనటంలే. అదేమంటుందంటే, మనం కూడా జీవితంలో మూడు స్థాయిలలో సంచారం చేస్తాం. తొలినాళ్లలో మీరు బాగా పాట పాడారండి, మంచి కచేరీ చేశారండి అని సంగీత కళాకారుని కనుక అన్నట్లయితే, అవునండి చాలా నిష్టగా సాధన చేసి నేను బ్రహ్మాండంగా పాడాను, మన గురువుగారు అన్నారు నాకంటే బాగా పాడావో అని నిజమే అనుకున్నాను వచ్చానంటాడు. కాస్త పరిణామం ఏర్పడిన తర్వాత నేను పాడుతున్నానని అనుకోవటం లేదు, ఎవరో పాడిస్తున్నారు నేను పాడుతున్నాను అంటున్నాను, ఇంకా నేనున్నాను. పరిణామసహం పూర్తయిపోయిన తర్వాత ఎంత బాగా పాడారు అనగానే నాకేమొచ్చు, ఎవడో పాడుతున్నాడు వెళుతున్నాడు అంటున్నాడు. కాబట్టి ఈ అకర్తృత్వ భావన ఏదైతే ఉన్నదో, డూయర్షిప్ ఏదైతే ఉన్నదో, దానిని వదిలిపెట్టినప్పుడు మాత్రమే మనకి సత్ అర్థమవుతుంది. లేకపోతే ఎవరైనా మనం ఫారిన్ కంట్రీకి లేదు ఇంకో రాష్ట్రానికి వెళ్ళినప్పుడు సడన్గా ఓ కొత్తవాడు మనని కనిపెట్టి ఈయన జేబులో స్వామి ఫోటో ఉంది కనుక ఈయన స్వామి భక్తుడే అని, బాబా గారి గురించి మీకు తెలుసా అంటే నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు నాకే తెలుసు అంటాం. ఎట్లా మనకేం తెలుసో తెలిసినా స్వామి ఎలా వచ్చారో, ఏం చేశారో, పుట్టపర్తిలో ఏం జరిగినాయో, స్వామి ఏం మహిమలు చేశారో అంతవరకే తెలుసు. ఏది అభివ్యక్తమైందో అది మాత్రమే తెలుసు, కానీ అవ్యక్తం కానిది మనకు తెలియదు. న్యూక్లియర్ ఫిజిక్స్లో ఓ సూత్రం ఉంది. ఆ సూత్రం ఏమిటంటే, పదార్థం అంతా 100% అనుకుందాం, అదో మూట ఓ కుప్ప. ఈ 100%గా పరిపూర్ణంగా ఉన్న ఈ కుప్పలో మనం చూడగలుగుతున్నది ఎంతో తెలిసినా 2.5% మాత్రమే. దానికే 14 భూనాలని, అసలు విశాల ప్రపంచమని, మనం ఏదో 50 ఏళ్ళు ఇక్కడ ఉన్నామని, 70 ఏళ్ళు ఉన్నామని, 80 ఏళ్ళు చాలా కాలం ఉన్నట్లు, అసలు ఈ ప్రపంచాన్నంతా మనం జయించామని అనుకుంటామే. అవుట్ ఆఫ్ 100% 2.5 మన కంటికి కనపడుతున్నది. ఆ 2.5లో మన కంటికి మనం చూసింది ఎంత అంటే 0.001% మాత్రమే. దానిని అసలు అర్థం చేసుకున్నదంటే ఇంకో 0 పెట్టాలి. అనుభవించింది ఎంత అంటే 0.5 ఏం మిగిలింది అయ్యా అంటే మనకేం తెలియదు అని తేలుతున్నది. ఏమీ తెలియని మనం అన్నీ తెలిసినా అన్నింటికీ మూలమైన ఆ 97.5%ని ఎలా పట్టుకోవాలి? ఒక్కటే, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృది విష మనసాస్వం చిందత మజ్జతావ పవన చరణ రోధాత్ ఆత్మనిష్టో భవత్వం. మనం అక్కడ దీపం వెలిగించాం. వెలిగించగానే ఏం చేశాం, దీపం ఆరిపోకుండా ఒక డబ్బా పెట్టి పెట్టేశాం. ఆ డబ్బాలో ఉన్నటువంటి జ్యోతి అలాగే వెలుగుతుంది. దాన్ని కాసేపు బయటికి దిద్దాం, ఓ నిమిషంలో మన కళ్ళ ముందు ఆరిపోతుంది. కాబట్టి ఆత్మ కూడా సత్ కూడా నీ లోపల బిందు స్వరూపంగా నీ అందే ఉన్నది గనక ఆ ఆత్మ విచార మార్గంలోకి వెళ్ళమని స్వామి కూడా మనకి సెలవిచ్చారు. నిజానికి స్వామి ఉపన్యాసాలన్నీ కూడా 1970 వరకు అధ్యయనం గనక చేసినట్లయితే భారతీయ వేదాంతం మొత్తాన్ని, ఆర్షధర్మం మొత్తాన్ని, వేద వేదాంగాలలో ఉన్నటువంటి మర్మాన్ని, ఉపనిషత్తులలో ఉన్నటువంటి భావనలు అన్నింటినీ కూడా అతి సరళమైన గంభీరమైనటువంటి ఒక ఎసెన్స్గా, ఒక రసంగా పిండి చేతిలో పెట్టారు. ఆ జాతి అంటే 1970 వరకు వచ్చినటువంటి వారంతా కొంత గ్రహించగలిగారు. 1970 తర్వాత స్వామి అవతార వైభవంలో అనేక దేశాలు, అనేకమైనటువంటి మనుషులు అక్కడికి చేరిన కారణంగా ఈ సాంద్రమైన, ఘనీభవించిన, మూలమైన ఆ రసాన్ని పట్టుకోలేరేమో అని స్వామి మధ్య మధ్యలో చిన్న చిన్న కథలు చెప్తూ మనకి సత్ విచారణ చేశారు. అదే సత్యాచార్య అన్నటువంటి దాన్ని సత్యబోధకుడుగా స్వామి చేశారు. అయితే మన స్థాయి రిసెప్టివిటీ మనలో ఎంత ఉన్నది అంటే, కథని పట్టుకున్నాం అసలుని వదిలిపెట్టేశాం. లోపం మంది కాదు, మనకు అంతవరకే తెలుసు, పట్టుకోగలిగింది అంతే. స్వామి చిన్న కథలు తెలిసినంతగా స్వామి చెప్పిన తత్వాన్ని మనం అధ్యయనం చేయలేదని అనిపిస్తుంది. కనుకనే స్వామి ఆ రెండింటినీ కూడా కథ కావలసిన వాడికి కథగా, సత్యబోధ కావలసిన వాడికి సత్యబోధగా రెండూ సమన్వయం చేస్తూ స్వామి ఒకసారి ఒక మాట అన్నారు, నా ఉపన్యాసం ఒక మంచి మిక్స్చర్ లాంటిది అన్నారు, కారా లాంటిది అన్నారు. కారా అంటే తెలుసు మనకి, నమ్కీన్ అంటామే, దానిలో ఎవరెవరికి ఏం కావాలో అన్నీ ఉంటాయి, కాసేపది కాసేపిదిగా ఉంటుంది. కానీ మూలమేమిటి అంటే యథార్థమే, సత్యమే. కాబట్టి సత్యసాయి భగవానుడు ఎవరు అని కనుక మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, ఇవాళ ప్రపంచానికి మనం ఇవ్వగలిగిన, ఇవ్వతగిన, ఇవ్వవలసిన జవాబు ఒక్కటే, అది సత్. ఆయన ఆమె కాదు, అది, దట్. ఏది తత్ అయి ఉన్నదో దానిని మనం దర్శనం చేశాం. ఆ తత్కి ఒక అర్థము, ఒక ప్రయాణము, ఒక కదలిక, ఇవన్నీ ఉన్నాయి గనక సత్యాన్ని బోధించటం కొంతవరకు తేలికే. మాటలున్నాయి, విచారణలున్నాయి, అవగాహన ఉంది, స్పష్టత ఉన్నది, శాస్త్రాల మీద అధికారం ఉంది, భాష ఉంది, ప్రజ్ఞ ఉంది. బోధించటం ఏమి కష్టం? కొంత బోధించవచ్చు. సత్యాన్ని ఆచరించటం ఏం చేయాలి? మనకి స్వామి సత్యాచార్యుడు అంటే ఆచార్యుడు అంటే ఎవరిని ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, గురువు, ఆచార్యుడు, ఈ నాలుగు నాలుగు స్థాయిలు. ఉపాధ్యాయుడు అంటే ఉప అంటే దగ్గరక, ధ్యాయిత, నేర్పేటువంటి వాడు అని అర్థం. మనకి పలక మీద ఓం నమశివాయ అని అక్షరాభ్యాసం నాడు రాయరా అనలేదు గురువు. ఉపాధ్యాయుడు పలక ఆయనే పట్టుకున్నాడు, బలపము ఆయనే పట్టుకున్నాడు, మన చేతిని ఆయన చేతిలో పెట్టుకున్నాడు, మన చేత రాయించినట్టుగా ఆయనే రాశాడు కదా, ఆయన ఉపాధ్యాయుడు. అధ్యాపకుడు అంటే ఇంతకు ముందే ఏదో ఒక విషయం ఉన్నట్లయితే ఆ విషయాన్ని దగ్గర చేసుకొని, నాయన భాగవతంలో ఇది ఉన్నది, ఇదిగో పోతన గారు ఇట్లా అన్నారు, వ్యాసుల వారు ఇట్లా అన్నారు అని ఉన్నదానిని కాస్త ఎక్స్ప్లెయిన్ చేశాడు. అధ్యాపకుడైనాడు, ఉప నుంచి అధికి వెళ్ళాడు, అధి వ్యాపకుడైనటువంటి వాడు అధ్యాపకుడు. ఇక గురువు ఏం చేశాడంటే తామసాన్ని అహంకారాన్ని నశింపజేసి మానవుణ్ణి స్థిమితపరచి, అందుకనే స్వామి అంటారు అహంకారముండెనా గురువు చిక్కడు, గురువు చిక్కెనా అహంకారం ఉండదు. నాకు గురువు దొరికారు అంటే ఇంకా నాకు అహంకారం ఉంటే నా గురువు నాకు దొరికినట్ట, దొరకనట్ట, దొరికాడు అన్న భ్రాంతిలో నేనున్నట్టే లెక్క. కాబట్టి అహంకారం ఉండెనా గురువు చిక్కడు, గురువు చిక్కెనా అహంకారం ఉండదు. అహంకారం పోవాలి అంటే ఆ గురుస్వరూపం రావాలి. ఆ గురువు అంటే గురుతు చెప్పేవాడు, సూచన చేసేవాడు, సూచక గురువు, మోచక గురువు, వాచక గురువు, నిషిద్ధ గురువు, కారణ గురువు, లోక గురువు, బోధ గురువు, ఇట్ దీక్షా గురువు అని అనేక మంది గురుస్వరూపాలు ఉన్నాయి. ఈ అనేక గురుస్వరూపాల కంటే కూడా వాళ్ళు బోధ దగ్గర ఆగిపోతారు. అందుకనే స్వామి ఆల్ గురూస్ ఆర్ వన్ బట్ ఆల్ ఆర్ నాట్ గురూస్ అన్నారు. ప్రతివాడు గురువు కాలేడు. ఎవరయ్యా ఈ గురువు అంటే తాను ఎరిగిన, తాను పొందిన, తాను చూసిన, తాను అనుభవించినటువంటి మార్గాన్ని మరొకడికి ఉపదేశనం చేయగలిగిన వాడు గురువు. మరి ఆచార్యుడెవరు? స్వామి నేను సత్యాన్ని బోధించడానికి వచ్చిన గురువుని అనలేదే, కాబట్టి స్వామి గురువా? గురువు కానే కాదు. మరి స్వామి ఎవరు అంటే అహం సత్యబోధక, ఆచార్యుణ్ణి నేను అన్నారు. ఆచార్యుడు అంటే ఆచరించి బోధించేటువంటి వాడు, దేనిని బోధించాడో దానిని ఆచరించేవారు. సత్యసాయి భగవానుడు సత్ పదార్థంగా, ఒక యథార్థంగా, ఒక పంచభౌతిక దేహాన్ని తీసుకొచ్చినటువంటి మాయామానుష వేషధారిగా, అది రామత్వాన్ని, లీలాకాండ సాగించిన కృష్ణత్వాన్ని కలిపి ఇది మాయా లీలామానుష స్వరూపం. ఇది మాయా ఉన్నది, లీలా ఉన్నది. అందుకనే స్వామి కావాలనుకున్న వారికి, అవుననుకున్న వారికి నేను మూడు ఎస్లు కదా, ఎస్ ఎస్ ఎస్, లేదన్న వాడికి అంతే బలంగా నో నో నో. అంటే యద్భావం తద్భవతి, మనం ఆ వస్తువుని ఎలా దర్శనం చేస్తే అది మనకు అట్లా కనిపిస్తుంది. చూడటం వేరు, దర్శనం చేయటం వేరు. చూడటం అంటే ఈ కంటితో చూసి వదిలిపెట్టేది, దర్శనము అంటే హృదయంతో అనుభవించేది. ఆ సత్యార్థ దర్శనాన్ని సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచంలోకి ఒక అవతారమూర్తిగా వచ్చి సత్యబోధన చేస్తూనే, సత్యోపదేశం చేస్తూనే ఈ నాలుగు స్థితులని కూడా ఒకే శరీరంలో, ఒకే కాలంలో, ఒకే అనుభూతిగా మనని పరవశింపజేశారు. అందుకనే స్వామి అధ్యాపకుడు వేరా, గురువు వేరా, ఏ శాస్త్రం చదవాలి అంటే ఓ పద్యంలో చెప్పారు, అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమ గురువు, గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. ఏది నశ్వరమో, ఏది సత్తో, ఏది పదార్థం కాదో, ఏది సర్వ పదార్థములకు మూలమయ్యున్నదో, ఏది కదలదో కానీ అన్ని కదలకు ఏది మూలమయ్యున్నదో, ఏది చూడదో కానీ చూడటానికి ఏది మూలమయ్యున్నదో, ఏది ఈ కనుల ద్వారా చూడబడదో కానీ చూపించగలిగిన శక్తి అంతరంగంలో ఉన్నదో అదే సత్ గనక, సతతము ఉండేది గనక, సచ్చిదానంద పూర్ణ స్థితి ఏదైతే ఉన్నదో అదే సత్పదార్థంగా, సత్ యథార్థంగా, అదే చిన్మయంగా, అదే మృణ్మయంగా, అదే నిరామయంగా, నికేతనంగా, నిరంజనంగా, పూర్ణంగా, హాయిగా పరిఢవిల్లుతూ ఉన్నది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రత్యణువు కూడా పదార్థమా అంటే పదార్థంగా కనిపిస్తున్న యథార్థం. యథార్థాన్ని గనక పట్టుకుంటే పదార్థం మనం మర్చిపోతాం. ఓ రవ్వలడ్డు తిన్నాం, రసగుల్లా తిన్నాం, మంచి భోజనం చేశాం, దేన్ని గుర్తుపెట్టుకున్నాం? బియ్యాన్ని గుర్తుపట్టుకోలేదు, పంచదారని పట్టుకోలేదు, పాకాన్ని పట్టుకోలేదు, అది అందించిన రుచిని మాత్రమే రిజిస్టర్ చేసుకున్నాం. ఎందుకనంటే మొదట చెప్పిన పాకము అన్ని పదార్థం. పదార్థము అంటే నశించేది, మార్పు చెందేది. యథార్థము అంటే మార్పెరగనిది, అది నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది, నవనవోన్మేషమైనది, పూర్ణమైనది, ధవళమైనది గనక ఆ తెల్లనైన శుద్ధమైన సరళమైన సూటి అయిన గంభీరమైనటువంటి సత్యాన్ని ఎక్కడ వెదకాలి, ఎక్కడ పట్టుకోవాలి? అసలు వెదకటమే అవసరం లేదన్నారు స్వామి. ఓ మాట చాలా అందంగా, స్వామి ప్రబోధం అంతా కూడా వేదవాక్కులే, వేదాలలో అటువంటి అపౌరుషేయంగా నాదమయంగా ఉన్నటువంటి దానిని, మహామంత్రాలన్నింటినీ కూడా మాటలుగా మార్చి మామూలు వాడు మనబోటి వాడు అందుకునే దిశగా మనస్థాయికి దిగొచ్చి పారాడుతున్నటువంటి బిడ్డని, వంట చేసుకుంటున్నటువంటి తల్లి వంట వదిలిపెట్టి ఎట్లాగైతే వంగి ఎత్తుకొని లాలించి వాడిని నిద్రబుచ్చేదాకా తన పని మానుకున్నదో, సత్యసాయి భగవానుడు కూడా మన కోసమే వంగిన రెయిన్బో అది, మహా ఇంద్రధనస్సు అది. ఆ ఇంద్రధనస్సుకి ఈ ప్రపంచంతో ఏం పని లేదు, తాను సృష్టించిందే. కానీ మరి ఎందుకని ఇక్కడికి ఇలా వచ్చారు, ఎందుకని ఈ సత్యబోధ ఇప్పుడే ఎందుకు చేశారు అని గనక విచారణ చేసినట్లయితే, సత్యాన్ని మనం అబద్ధాలాడకపోతే సత్యవాదులుగా చెప్పుకొని చలామణవుతున్నాం కనుక అది సత్యం కాదు. సత్యము అంటే నా మూలమైన ఏ చైతన్యము బిందువుగా నా ఎందున్నదో, ఏ బిందువు ఒక శరీరాన్ని పొందిందో, ఏ శరీరము పరమాత్మ భావనలో నిలకడ చెందిందో, ఏ పరమాత్మ యొక్క స్థాయికది చేరే ప్రయత్నం చేస్తున్నదో, సాగర సంగమానికై నిరీక్షిస్తున్నదో, కర్మ భక్తి జ్ఞాన అనబడేటువంటి మూడు యోగాలని సమన్వయం చేసుకొని యోగించటానికి సిద్ధపడుతున్నదో ఆ సత్ నేనైనప్పుడు, అందుకనే దేహము పంచభౌతికము కూలక తప్పదెప్పుడున్ దేహి నిరామయుండన్నారు. దేహం పోతుంది, దేహి లోపలున్నాడే ఉన్నదే అది నిరామయం. ప్రపంచంలో కష్టాలు వచ్చాయి, లోపలవాడేం బాధపడలే, పడ్డదంతా మనమే. యాతనలు వచ్చాయి, అననుకూలాలు వచ్చాయి, దేహం పడింది తప్ప దేహం లోపల ఉన్న ఆత్మ నిత్యసాక్షి అయి పూర్ణుడై ఏ రకమైనటువంటి దేనిని అంటించుకోని స్థాయిలో పద్మపత్రం వివాంభస తామరాకు మీద నీటిబొట్టువలే జరుగుతున్న దారిని చూస్తున్నట్లుగా సాక్షీభూతంగా. సత్యసాయి భగవానుడు భిన్నంగా చెప్పారా, ఒక మాట అన్నారు, మీ కర్మలకు నేను బాధ్యుడను కాను, మీ కర్మలను తొలగించటానికి నేను రాలేదు, నేను కేవలము కర్మ సాక్షిని మాత్రమే. స్వామి మా యాతన మేం పడుతుంటే, మా బరువు మేమే మోస్తుంటే, మరి మీరేమీ చెయ్యమంటే మీరు మాకెందుకు స్వామి అని ఒక ప్రశ్న వేస్తే స్వామి చెప్పారు, కష్టం రాగానే పరిగెత్తుకొని తీసేయమని అడగకండి, ఎందుకంటే తీసేయటం నాకు ఒక లెక్క కాదు, కానీ మూట తెచ్చుకున్నది మీరు, మూట విప్పుకోవలసింది మీరు, మూట ఎలా విప్పాలో చెప్తాను, ఎప్పుడు విప్పాలో చెప్తాను, ఎంత విప్పాలో చెప్తాను, కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఒక ఆంతరంగిక శక్తిగా, ఒక మనోబలంగా, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తుల యొక్క త్రిపుటిగా నేను మీ ఎందుంటానే, కానీ మీ కర్మలకు నేను బాధ్యుణ్ణి కాదు అన్నారు. స్వామి ఏదో మనకి చేశారని, మనకేదో చెయ్యలేదని రెండు అకౌంట్లు తెరుచుకునే కంటే స్వామి మనకు ఏమీ చెయ్యరు, కానీ స్వామి ఏం చేస్తారంటే తప్పు చెయ్యకుండా చూస్తారు, మంచే చేసేట్టుగా చూస్తారు అని గనక అనుకోగలిగితే మనందరం కూడా మంచే చేస్తూ ఉంటాం. ఆ మంచి ఆలోచన, మంచి కర్మ, మంచి భావన, మంచి సంబంధము అంతా మంచే 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 అయినప్పుడు ఈ ప్రపంచంలో ఏం మిగులుతుంది? మంచే మిగులుతుంది. ఆ మంచి ఎలా మిగుల్చుకోవాలో సత్యసాయి భగవానుడు ఒక ఆచార్య స్థాయిలో సత్యబోధకుడుగా ఈ ప్రపంచానికి భారతీయ వైదాంతిక సిద్ధాంతాన్ని జాతి మత వర్గ వర్ణములను దాటి కులరహితమైనటువంటి ఒక ఉదాత్తమైన మానవ కులంలో పరమేశ్వరుడు తనను ఆవిష్కరించుకున్నటువంటి పరమాద్భుత సన్నివేశంలో మనం కూడా ఉన్నాం. ఉండి కూడా ఇంకా కులం చేత, ఇంకా మతం చేత, ఇంకా స్థితిగతుల చేత, ఇంకా భావనలో ఉన్నటువంటి అపరిపక్వత చేత మరొక మనిషి నుంచి గనక మనం దూరమైపోతూ వెళ్ళిపోయినట్లయితే భగవానుడితో కూడి ఉండి కూడా ఆ దారం పరిమళము యొక్క ఒక భాగాన్నైనా గనక అంటించుకోకపోయినట్లయితే ఎవరికి నష్టము అంటే స్వామి మాటలో సాధకుడిదే నష్టం.